మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రయాన్ష్ అండ్ స్నిగ్ధ. లాస్ట్ పాడ్కాస్ట్లో ఏం జరిగింది రయాన్ష్? క్రూరుడైనటువంటి ఓడ సరంగు వల్ల అనేక బాధలు పొందిన బానిసలు పింగళుడి నాయకత్వం కింద చాలా వరకు ఏం చేస్తారు, తిరుగుబాటు చేసి అతన్ని హతమారుస్తారు. అదే సమయంలో శత్రు ఓడ వారున్న ఓడను సమీపిస్తుంది. పింగళుడు తన ఓడతో ఆ శత్రు ఓడను ఢీకొంటాడు. ఈ తాకిడికి పింగళుడు ఓడ మీద నుంచి ఎగిరి దూరంగా సముద్రంలో పడిపోతాడు. తర్వాత ఏం జరిగిందంటే, పింగళుడు ఒక బుడగ వేసి నీటి మీదకు తేలి చూస్తూ కలియజూశాడు. రెండు ఓడలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఆ తాకిడికి మొత్తం ఓడలు కూడా, రెండు ఓడలు కూడా బద్దలైపోయినాయి. కొయ్య ముక్కలు, చెక్కలు, తెరచాపలు చెల్లా చెదురుగా నలుమూలలకు ఎండు టాకుల్లా ఎగిరిపోతున్నాయి. మునిగిపోతున్న నావికులు చేసేటువంటి అరుపులు, తుఫాను ఘోషలో మొత్తం ఏమీ వినబడడం లేదు. ఉవ్వెత్తున లేచి పడుతున్న ఆ సముద్రపు అలల్లో చిక్కి పింగళుడు ఉక్కిరి బిక్కిరైపోయిండు. తను సురక్షితంగా భూప్రదేశం చేరేందుకు ఇప్పుడు ఓడ అంటూ ఏమీ లేదు కదా. తన రెక్కల బలాన్ని నమ్ముకొని ఈదుకుంటూ ఎంత దూరం అని పోగలడు? అది అసలుకే పెద్ద సముద్రం. ఇక తను చనిపోవడం ఖాయం అనుకున్నాడు. ఎలాగా భగవంతుడా అని ఆలోచిస్తూ చుట్టూరా చూశాడు. అందరూ అరుస్తూనే ఉన్నారు. కొంతమంది అతని కళ్ళ ముందటనే మునిగిపోతున్నారు, చనిపోయినారు కూడా కొంతమంది. ఇక తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు తను ఎటువైపు వెళ్ళాలి, ఎటు ఈదుకొని పోవాలో కూడా పింగళుడికి ఏమీ అర్థమైతలేదు. ఇక ఇదే సమయంలో అనుకోకుండా ఆయనకు ఆ చెక్క, ఒక చొక్కా ఒకటి దొరికింది. చెక్క ఏంటంటే ఫ్లాట్గా బల్లలాగా ఉండేటువంటి ఒక చెక్క. అనుకోకుండా అదృష్టం కొద్దీ పింగళుడికి దొరుకుతుంది అన్నట్టు. ఇక ఏం చేస్తాడు, ఆ చెక్కను గట్టిగా పట్టుకొని అలల వెంట తేలుతూ మునుగుతూ కొట్టుకుపోతూ ఉంటాడు అన్నట్టు పింగళుడు. అయితే అలా పోతూ ఉంటే పింగళుడికి ఏమనిపిస్తుంది అంటే, ఆకలి, దప్పిక అనేటువంటిది ఏమీ ఉండవు. కళ్ళు ఇలా మూసుకొని అలాగే పడిపోయిండు దాని మీద. తెల్లవారేసరికి అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఆ చెక్క ఏం చేస్తుంది, ఆ చెక్క ఈదుకుంటూ, అంటే అదే ఆ చెక్క ఫ్లోట్ అవుతూ ఈ పింగళుడిని ఒక ఒడ్డుకు తీసుకొని వస్తుంది. ఆ ఒడ్డు లోపల వచ్చేసరికి పింగళుడికి ఏదో కాళ్ళకు మట్టి తగిలినట్టు అనిపిస్తుంది. ఏంటా అని చూస్తే, ఒడ్డు అంటే ఆ బ్యాంక్, రివర్ బ్యాంక్, ఆ సముద్రం దగ్గర బీచ్ ఉంటుంది కదా, ఆ బీచ్ దగ్గర ఇలా కాళ్ళకు ఇసుక తగులుతుంది. ఏంటా అని అప్పుడు కొంచెం ఇలా కళ్ళు తెరిచి చూసేసరికి దూరంగా ఆయనకు భయపడేంత విధంగా ఉంటుంది ఆ ప్రదేశం. ఎందుకంటే అది ఒక పెద్ద ఎడారిలాగా కనిపిస్తుంది. ఒక్క చెట్టు లేదు, ఏమీ లేదు అక్కడ. ఎట్లరా భగవంతుడా మరి అనుకొని ఎక్కడికి వచ్చినా నేను అని అసలు ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటే ఏమర్థం కాదు, ఎక్కడున్నా అనేటువంటి విషయాన్ని మర్చిపోతాడు. ఎందుకంటే ఆ రాత్రిపూట జరిగిన విషయం ఏమీది లేదు అనకు. మొత్తానికైతే సముద్రం మీద అలాగే ఫ్లోట్ అవుతూ అక్కడికి వచ్చి పడిపోయిండు. మరి తను ఉన్నటువంటి పరిసరాలు ఎలాంటివో, తను ఎలాంటి భూప్రదేశాన్ని చేరుకున్నాడో కూడా పింగళుడు వెంటనే గ్రహించలేకపోయిండు. ఒకవైపున మహాసముద్రం, రెండో వైపున ఒక చెట్టు కూడా లేదిక. అయితే ఇది ఒక పెద్ద ఇసుక ఎడారి అని మాత్రం అతనికి అర్థమైపోయింది. పింగళుడు తూలుతూ రెండు అడుగులు ముందుకు వేసి ఆ సూర్యుడి యొక్క వెలుతురు కళ్ళ మీద పడేసరికి అసలుకే బాగా ఎండ ఉంది అక్కడ డెజర్ట్ లోపల. చేతులు ఇట్లా అడ్డంగా పెట్టుకొని దూరంగా గమనించి చూశాడు. అల్లంత దూరాన ఆకాశంలో ఎగురుతున్న కొన్ని రాబందులు అతడి కంటబడినాయి. అవి ఎక్కడికో ఎగిరిపోవటం గాక ఒకే ప్రదేశంలో చుట్టూ ఎగురుతూ కిందకు దిగి వస్తున్నాయి. పింగళుడిలో ఆశ్చర్యంతో పాటు ఆశ కూడా మొలకెత్తింది. రాబందులు ఎగురుతున్న ప్రదేశంలో ఏదో ఒక జలాశయం కానీ ఒక పల్లె పట్టు కానీ తప్పక ఉండి ఉంటుందని అతడు భావించాడు. ఈ తలుపు కలగగానే, అతడికి ఈ ఆలోచన రాగానే అతడిలో ఎక్కడ లేని శక్తి వచ్చేసింది. దృష్టిని ఆ రాబందులు ఎగురుతున్న ప్రదేశం వైపు అలాగే చూస్తూ అతడు భగ్గుమని కాలుతున్న ఇసుకలో ఓపిక కొద్దీ కొంత దూరం నడవసాగిండు. కొద్దిసేపటికల్లా పింగళుడు ఆ రాబందులు ఎగురుతున్నటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళిండు. అక్కడ కొన్ని రాబందులు కిందికి దిగి అక్కడ పడి ఉన్నటువంటి ఏదో వస్తువును చుట్టుముడుతున్నవి. ఆ దృశ్యం చూస్తూనే పింగళుడు ఆశ్చర్యపోయాడు. ఒక వ్యక్తి కాళ్ళు చేతులు తాడుతో వెనక్కు విరిచి కట్టబడి ఒక రాతికి అలా కట్టేయబడి ఉన్నాడన్నట్టు. అతడిలో ఏమాత్రం చలనం ఉన్నట్లు లేదు. రాబందులు అతన్ని పీక్కు తినేందుకు చుట్టూ మోగుతున్నవి. పింగళుడు ఒక త్రుటికాలం పాపం అయ్యో ఎవరో తను ఈ విధంగా ఇతన్ని ఇలా ఇంత పెద్ద ప్రదేశం లోపల, అంటే ఈ వల్చర్స్ ఇంత ఇట్లాంటి ప్రదేశంలో ఎవరు లేని ప్రదేశంలో ఇలా కట్టేయబడి ఉన్నాడు ఎవరు ఈయన పాపం అని బాగా ఆలోచించిండు. ఎవరు మన ఎవరు ఆ మా పర్సన్ ఎవరో తెలియదు కదా, పింగళుడు ఆలోచించిండు అన్నట్టు. ఎట్లా ఏం జరిగింది ఎవరు ఇతను అని ఆలోచిస్తున్నాడు అన్నట్టు. ఇక ఏం చేసి రాబందుల వైపు ఒక రాయి వేసిండు. వెంటనే కొన్ని రాబందులు రెక్కలు టపటపలాడించి ఆకాశంలోకి లేచినాయి. మరికొన్ని అంత దూరం పరిగెత్తి అక్కడ నిలబడి ఆశగా తమకు కానున్నటువంటి ఆహారం వైపు చూస్తున్నాయి. పింగళుడు ఆ వ్యక్తిని సమీపించాడు. అతడి కళ్ళు మూతలు పడి ఉన్నాయి. ఏమాత్రమైనా ప్రాణం ఉన్నా కూడా అతన్ని మనం కాపాడవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు పింగళుడు. అతడి గుండెల మీద చేయి వేసి పరీక్షించిండు. చలనం లేదు. ఆ ఇసుక ఎడారిలో ఎవరు ఏ కారణం వల్ల ఈ మనిషిని ఇటువంటి ఘోరమైనటువంటి చనిపోయే విధంగా చేసిండ్రు అనేటువంటిది పింగళుడికి అసలు ఊహకే అందలేదు. కానీ అతడికి ఆ నిమిషంలో ఒక కొత్త విషయం అర్థమైంది. భయంకరంగా నిర్జీవంగా కనిపించేటువంటి ఎడారిలో ఎక్కడో ఒక చోట కొంతమంది మనుషులు ఉన్నారు అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళే ఇక్కడ ఇతన్ని ఇలా రాళ్లకు కట్టేసి ఉంచిండ్రు అనే ఆలోచన వచ్చింది. వాళ్ళు ఎటువంటి వారో కూడా ఊహించడం కూడా ఏమంత కష్టం కాదు. ఒక మనిషిని ఇంత దారుణంగా కట్టేసి రాబందులకు ఆహారంగా వదిలిపెట్టడాన్ని చూసి వాళ్ళు చాలా క్రూరమైనటువంటి వాళ్ళని అనుకుంటాడు పింగళుడు. ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి? మరి ముందు దాహం తీర్చుకునేందుకు తనకు ఇంత మంచినీరు కావాలి, తర్వాత ఆహారం, ఇవి తనకు ఎక్కడ లభిస్తాయి అనే ఆలోచనలో ఉన్నాడుగా. పింగళుడు ఇలాంటి సమస్యతో సతమతమవుతూ ఉండగా దూరంగా ఎడారిలో తిరుగుతున్న ఒకనొక ఒంటెల గుంపు కనిపించింది. దానిపైన కొంతమంది మనుషులు కనిపించిండ్రు. అతను ఒక నాయకుడు, అక్కడ ఒంటల మీద నుంచి ఒక నాయకుడు తన దుర్బినిలో నుంచి అతన్ని, పక్కన ఉన్న చనిపోయిన వ్యక్తిని, చుట్టూ ఎగురుతున్న రాబందుల సమూహాన్ని కూడా చూసిండు. మరుక్షణం అతడి ఆజ్ఞ కాగానే ఆ ఒంటల గుంపులో నుంచి అమిత వేగంగా ఆ ఒంటల గుంపంతా కూడా ఈ పింగళుడు నిల్చున్న వైపు పరిగెత్తుకొని రాసాగాయి. దూరంగా ఎడారిలో దుమ్ములేస్తూ ఉండటాన్ని గమనించి మొదట ఆశ్చర్యపడిన పింగళుడు, అంతలోనే దానికి కారణం ఆ ఒంటల సమూహము ఇటువైపే రావడం, తన వైపు రావడం అని తెలుసుకున్నాడు అనుకుని ఉత్సాహంతో పాటు భయం కూడా కలిగింది. ఒకవేళ ఆ వచ్చేవాళ్ళు ఎడారి దొంగలైతే ఆ నిమిషంతో తన బ్రతుకు ఇక లే, అంటే తన ప్రాణాలు తీసేటువంటి అవకాశం ఉంది అని అనుకున్నాడు. ఇక నేను చనిపోతానేమో అతను కనుక వాళ్ళు వచ్చే వాళ్ళు కనుక దొంగలైతే అని అనుకున్నాడు. అలా భయపడిపోయిండు. కానీ పారిపోయి ఎక్కడికైనా దాక్కునేందుకు కూడా అక్కడ స్థలం కానీ అందుకు అవసరమైనటువంటి బలం కానీ అతని దగ్గర లేదు. ఇప్పుడు అసలు తను ఇప్పుడున్న దీనస్థితిలో కాళ్ళు తీసి కాళ్ళు పెట్టడమే అంతంత మాత్రంగా ఉన్నది. పింగళుడు ఇలాంటి ఊహలతో అనుమానాలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండగా ఒంటల గుంపులో నుంచి అక్కడికి ఆ ఒంటల గుంపు అక్కడికి రానే వచ్చేసింది. గంభీరమైన పెద్ద గొంతుతో నాయకుడు ఆజ్ఞాపించగానే అందులో ఉన్నవాళ్ళు కొంత ప్రతి ఒక్కరు కూడా తమ తమ వాహనాలను దిగి పింగళుణ్ణి చుట్టుముట్టిండ్రు. ఆశ్చర్యపోయి నోట మాట రాక తడబడుతున్న పింగళుణ్ణి వాళ్ళ నాయకుడు కొంచెంసేపు నిలువెల్లా పరీక్షగా చూసి, నువ్వు రాబందు అనుచర వర్గంలోని వాడివా అని ప్రశ్నిస్తూ చనిపోయిన వ్యక్తి దగ్గర వంగి పరీక్షించి చూసి చప్పున తన అనుచరుల వైపు తిరిగి, ఈ చనిపోయినటువంటి వాడు మనవాడే, మిగతా కోట కాపలాదళం ఏమైనట్టు, బహుశా కోట రాబందు వశం కాలేదు కదా అంటూ ఆశ్చర్యపోయాడు. ఈ లోపల పటాలంలోని ఒకడు పింగళుడి వీపు మీద తన బలమైనటువంటి ఒక ఆయుధాన్ని ఆనించి, నిజం చెప్పు, మీ నాయకుడు రాబందు ఎక్కడున్నాడు అని గద్దించి గట్టిగా అడిగాడు. పింగళుడికి ఆ ప్రశ్న ఏమీ అర్థం కాలేదు. బహుశా రాబందు అనేవాడు ఏదో దొంగల ముఠాకు నాయకుడై ఉంటాడు అని అనుకున్నాడు పింగళుడు. అయితే వీళ్ళెవరు అనే ఆలోచన వచ్చింది పింగళుడికి. నేను ఎవరి అనుచరుణ్ణి కాదు, మహాసముద్రం మీద తుఫానులో చిక్కి నేనున్న ఓడ విరిగిపోగా దేవుడి దయ వల్ల ప్రాణాలతో నేను ఈ తీరం చేరాను. ఇక్కడ ఈ చనిపోయినటువంటి వాడిని రాబందులు పీక్కు తిని చూడడము నేను చూసి వెంటనే ఇక్కడికి వచ్చి వాటిని తరిమివేశాను. ఇది ఏ దేశం, ఈ ఎడారి పేరేమిటో కూడా నాకు తెలియదు అన్నాడు పింగళుడు. ఒంటల గుంపులో ఉన్నటువంటి నాయకుడు పింగళుడి వైపు మరోసారి పరిశీలనగా చూసి, నువ్వు చెప్పేది నిజమైతే నీకు వచ్చిన భయమేమీ లేదు, కానీ ఒకవేళ అబద్ధమైతే మాత్రం నిన్ను ముక్కలు ముక్కలుగా నరికించి ఆ ఎగురుతున్న రాబందులకే ఆహారంగా మేము వేస్తాము అని అంటాడు. మేము రాబందు అని పిలువబడే ఒకనొక ఎడారి దొంగను చంపేందుకు ఈ ఎడారిలో గస్తీ తిరుగుతున్నాం. ఈ కాళ్ళు చేతులు బంధింపబడి మరణించిన వ్యక్తి ఆ నవాబు సైన్యంలోని వాడే. ఇతడు ఎడారిలో ఉన్న ఇఫీ ఖిల్లాను రక్షిస్తున్న వాళ్ళలో ఒకడు. అతన్ని ఏ విధంగా ఈ ఆ రాబంద్ పట్టుకోగలిగాడో నాకు అర్థం కావడం లేదు. నా భయం ఏమిటంటే దురదృష్టవశాత్తు ఆ కిల్లా రాబంద్ వశం అయిపోయిందో ఏమో అని నేను భయపడుతున్నాను అంటూ అతడు ఆ సైనికుల వైపు తిరుగుతాడు. ఈ క్షణం నుంచే ఇతన్ని కూడా మనము మన సభ్యుడిగా మనం భావించండి. పాపం ఆకలికి అలమతిస్తూ ఉన్నట్టున్నాడు వీడు. ఆహారం నీరు ఇవ్వండి అన్నాడు. హసన్ గోరి అలా అనేసరికి పింగళుడికి ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోయింది. సైనికులు ఇచ్చినటువంటి రొట్టెలు తిని చల్లని నీరు ఇంత తాగి అతడు తృప్తిగా లేచి నిల్చున్నాడు. వెంటనే హసన్ గోరి, వచ్చినవాడి పేరు హసన్ గోరి అన్నట్టు, వాడు లీడర్, ఆ పింగళుడికి ఒక వంటను చూపిస్తూ, ఈ వంట ఇక నుంచి నీ వాహనం, మనం ఇప్పుడే బయలుదేరుతున్నాం, ఇఫీ కిల్లాను రాబందు ఆక్రమించుకున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది అంటూ ఒక సైనికుడి వైపు తిరిగి, ఆ శవాన్ని ఒక వంట మీద వేయండి, కిల్లా దగ్గర సమాధి చేద్దాం, ఈ రాబందులకు ఆహారంగా అతన్ని వదలడం మహాపాపం అన్నాడు. కొద్దిసేపట్లోనే పటాలమంతా, అంటే ఆ వంట గుంపు అంతా కూడా బయలుదేరింది. ఎడారిలో రేగుతున్న ఎడతెరగని ఇసుక తుఫానుల్లో ప్రయాణిస్తూ సూర్యుడు పశ్చిమానికి దిగుతూ ఉండగా పటాలమికి ఇఫీ కిల్లాకు, అంటే ఆ గ్యాంగ్ అంతా కూడా ఇఫీ కిల్లా అనేటువంటి ఒక ప్లేస్కి చేరుకున్నారన్నట్టు. కిల్లా పరిసరాలు నిర్మానుష్యంగా ఉన్నాయి. హసన్ గోరి పింగళుడి వైపు తిరిగి ఆశ్చర్యంగా కనుబొమ్మలు ముడివేసి కిల్లా వైపుకు చెయ్యి ఊపాడు. ఏం జరిగింది కిల్లా వైపు చెయ్యి ఊపి అనేది మనము నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఉందాం. నెక్స్ట్ పాడ్కాస్ట్లో విని అక్కడ ఏం జరిగింది అనేది ఏం, అంటే ఏమనుకుంటున్నావు నువ్వు రయాన్ష్, ఏం జరిగి ఉంటుంది అక్కడ? అక్కడ వచ్చినటువంటి వాళ్లకును ఆ రాబందు అనేటువానికి ఏదో సంథింగ్, ఏదో డిస్టర్బెన్స్ అయితే ఉన్నదని అర్థమైంది, అంతేనా? ఈ కొత్త స్టోరీ ఏంటో, ఈ రాబందు ఎవడో, ఎందుకు వచ్చిండో అక్కడికి, ఆ కిల్లా ఏందో అసలుకు, నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం అయితే.